గుర్తించుకోండి. మీరు నిజమైన గురువు ఆత్మ విచారానికే మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆత్మ విచారం చేయటం లేదనుకోండి, ఆత్మను పరిశీలించడం లేదనుకోండి, ఆత్మను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదనుకోండి, ఆత్మ గురించి మననం చేయటం లేదనుకోండి, ఆత్మ గురించి శ్రవణం చేయటం లేదనుకోండి, ఆత్మ విచారణ చేస్తున్నట్టు లేదు. ఏమి లేదండి, ఉన్నది ఒకటి ఆత్మ. లేదంతా జడం, మన శరీరం జడం, మన మనస్సు జడం, మన అహంకారం జడం, మన ఇంద్రియాలు జడం. అయితే ఇప్పుడు కూర్చుంటున్నాం, మనం నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం ఆత్మసత్తా వల్ల, ఆత్మ విలువ. నేను మీ అందరంతా చూస్తున్నాను, మీరు కనిపిస్తున్నారు నాకు. మీరు సూర్యుడు వెలుతురు లేదనుకోండి, మీరు ఎవరైనా నాకు కనిపిస్తారు. ఇక్కడ చీకటి పడిపోయింది, సూర్యుడు అస్తమించాలనుకోండి, వెలుతురు కావాలి. ఏం పెట్టుకుంటాం, కరెంటు పెట్టుకుంటాం. మీరు ఎవరు నాకు కనిపిస్తారు లేదు. ఇప్పుడు సూర్యుడు వెలుతురు వాళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు ట్యూబ్ లైట్ వేసుకుంటే మీరు అందరూ కనిపిస్తారు. ట్యూబ్ లైట్ లేదు, సూర్యుడు యొక్క వెలుతురు లేదనుకోండి, మీరు నాకు కనిపిస్తారు. ఇక్కడ ఉన్నారు ఉండటం, కానీ మీరు ఎవరు కనపడరు. అంటే మిమ్మల్ని చూడటానికి నాకు ఒక వెలుతురు సమయం అవసరం. అంటే వెలుతురు లేకపోతే మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు మిమ్మల్ని చూడలేదు. అయితే నేను ఉన్నాను అని నాకు తెలియటం కోసం సూర్యుడి లైట్ నాకు అక్కర్లేదు, దీపం వెలుతురు నాకు అక్కర్లేదు. మీరు రాత్రి ఎప్పుడు నిద్రలో మెలకు వస్తుంది అనుకోండి, మెలకు వచ్చినప్పుడు నేనున్నానని మీరు తెలుసుకోవడం కోసం మీకు ట్యూబ్ లైట్ లేకపోతే మీకు తెలియదా? నేనున్నానని నాకు తెలియటం కోసం ట్యూబ్ లైట్ అక్కర్లేదు, సూర్యుడు వెలుతురు అక్కర్లేదు. అంటే నేను స్వయంగా ప్రకాశిస్తున్నాను చీకట్లో కూడా. మంచిది ఆత్మ స్వయం ప్రకాశం. మరణం అంటే మన అందరికీ భయం వస్తుంది, ఏం చేద్దాం, దాని గురించి ఏం తెలియదు. ఈ రూపం, ఈ నామం, ఇంత లోకానికి సంబంధించిన మనకు రూపం వచ్చింది, దానికి పేరు పెట్టింది. ఈ రూపాన్ని నామాన్ని తీసేయండి, మీకు లోకం ఇక్కడ ఉండవచ్చు. నాకు తల్లి కడుపు నుంచి రూపం వచ్చింది, దానికి పేరు పెట్టింది. మనం ఆకర్షించేది, మోహంలో పెట్టేది, అజ్ఞానంలో పెట్టేది రూపం, రూపానికి పేరు పెట్టింది. అంటే మనం మరణించిన తర్వాత మనకు ఆనందం ఉండదేమో, మరణించిన తర్వాత మనకి జ్ఞానం ఉండదేమో, మరణించిన తర్వాత మనకు అస్తిత్వం ఉండదేమో అనుకున్నాం. మరణించిన తర్వాత అస్తిత్వం ఉంటుంది, మరణించిన తర్వాత జ్ఞానం ఉంటుంది, మరణించిన తర్వాత మనకి ఆనందం కూడా ఉంటుంది. ఒక రూపం ఉండవచ్చు, రూపం ఉండకపోవచ్చు, నామం. అంటే మరణించటం వల్ల ఏమొచ్చింది, రూపం మారుతుంది, నామం మారుతుంది. దేహం మరణిస్తుంది, దేహం మరణించినప్పుడు ఇంకో దేహం వస్తుంది, దానికి రూపం మారుతుంది. రూపం ఎప్పుడైతే మారిందో పేరు మారుతుంది. అంటే లోకం వచ్చేవాడికి, లోకాను సంబంధించినకి నీకు రూపం ఉండాలి, ఒక పేరు ఉండాలి. నీకు రూపం లేకపోతే పేరు లేకపోతే లోక వ్యవహారం ఉండదు. అంటే మనం మరణించినా అంటే ఏమవుతుంది, మనకి రూపం మారుతాం. రూపం మారినప్పుడు కొత్త పేరు ఒకటి పడుతుంది. మీరు రూపాన్ని తీసేయండి, నామాన్ని తీసేయండి, లోకం ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ వాడు ఎవడో లోపల మీరు వినేవాడే, నేను మీరు వేరుగా ఉన్నాను, ఉన్నది ఒకటి వస్తుంది ఆత్మ. నేను ఎవరు నేను చూడాలి. ఆత్మ గురించి శ్రవణం చేయమన్నారు, ఎందుచేత శ్రవణం చేయమన్నారు, అది మీరే. నా మాయను ఎవరు అతిక్రమించలేరని భగవంతుడు చెప్పు ఇచ్చిపెట్టాడు గీతలు. ఇంకేత రెండు శక్తులు ఉన్నాయి అనుకో, ఒకటి ఆవరణ శక్తి, రెండు విక్షేప శక్తి. ఆవరణ అంటే మరుగుపరుస్తుంది, ఆవరణ అంటే దుబ్బి మరుగుపరుస్తుంది. అంటే నా స్వప్న ఆత్మ, నేను ఆత్మ అన్న సంఘటన అనుభవంలోకి రాకుండా ఈ ఆవరణ చేస్తుంది. నేను ఆత్మనే, అయితే ఈ మాయ నేను ఆత్మనే, నా స్వరూపం ఆత్మే, నేను ఆత్మ అయినప్పటికీ అది నా అనుభవంలోకి రాకుండా నన్ను అది మరుగుపరుస్తాను. అంటే అది కన్నేస్తాను, నేను మేఘం కన్నట్టు, సూర్యుని మేఘం కన్నట్టు ఎలా కమ్ముతుంది, మేఘం ఎలా కమ్ముతుంది, ఆవరణను కమ్ముతాను, నా స్వరూపాన్ని కమ్ముతాను. ఇది మా యొక్క శక్తి. ఈ నామరూపాల మీద భ్రాంతి కలగటం అది నిక్షేపానికి సంబంధించిన శక్తి. భగవాన్ సార్ అన్నారు, వ్యహంకారం అంటే మీరు సామాన్యం అనుకోకండి, అది ఏనుగు లాంటిది. ఈ ఏనుగు సింహంలో ఉంటుంది, దాని మామూలు ఒట్టి పెట్టడంలో ఉండదు. అంటే సింహం ఏమి, గురువు యొక్క కటాక్షం, గురువు యొక్క కటాక్షం, శాస్త్రం యొక్క కటాక్షం, ఈశ్వరు యొక్క కటాక్షం, అది సింహం అంటే. మీరు కష్టమైన భావన వచ్చినప్పుడు దాని అహంకారం, అది చేసి పని కూడా బుద్ధి, మన బుద్ధే చేస్తున్నాడు. మరి ఆ బుద్ధి ఏం చేస్తుంది, ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి లోకంలో ఏం జరుగుతుంది, టెక్నాలజీని గ్రహిస్తుంది, సైన్స్ ని గ్రహిస్తుంది, ఎకనామిక్స్ ని గ్రహిస్తుంది, అనేక లోకానికి సంబంధించిన ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి లోకంలో ఏం జరుగుతుంది గ్రహిస్తుంది. దాన్ని ఏమంటారు, మైండ్ అంతఃకరణం. ఆ బుద్ధిని అహంకారం అంటారు, పని చేసినప్పుడు తేడా వచ్చినప్పుడు ఆ బుద్ధిని అంతఃకరణం అంటారు. అంటే ఆ బుద్ధిని మనస్సు అంటారు. ఆ ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి విషయాన్ని గ్రహించినప్పుడు మనస్సు అంటున్నారు, అంతఃకరణం అంటున్నారు. ఇది నేను చేస్తున్నాన్న భావన దానికి వచ్చినప్పుడు అహంకారం. ఇది రాత్రి కలలు వస్తాయి, ఎక్కడికి వెళ్ళినట్టు, ఎక్కడో చూసినట్టు, ఎన్ని వస్తువులు ఎక్కడికి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నట్టు కళ వస్తాయి. ఆ కేవలం ఎవరు సృష్టించారు, మీకు ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ మీ వాసనలే వస్తువులన్నీ సృష్టిస్తుంది. ఎంత ఎవరు సృష్టిస్తున్నారు, మీ వాసన సృష్టిస్తారు. ఆ కళ ఎవరికి, మీరు సుఖం అనిపించిన దుఃఖం అనిపించిన ఆ కళ ఎవరికి, మీ వాసన. కొన్ని స్థలం అంటే నా వాసనకి, భౌతిక పదార్థాలు నాకు కనిపిస్తున్నాయి, నా కళ్ళ కనికి ఎంజాయ్ చేయడానికి వస్తువులు కనిపిస్తున్నాయి. ఈ వస్తువులన్నీ ఎవరికి? నా వాసనకి. లోకంలో పదార్థాలన్నీ ఎవరి కోసం? నా వాసన కోసం. ఈ విశాలమైన ప్రపంచం అందరూ ఒకే పని చేస్తున్నారా? ఎవరు పని చేయటం లేదు. ఎవరి వాసన బట్టి వాళ్ళు పని చేస్తున్నారు. అంటే ఎవరి వాసన బట్టి వాళ్ళకి తత్సన్నమైన భోగ వస్తువులు తపన చేస్తారు. భోగం అంటే అనుభవం. భోగం అంటే ఏంటి? ఇంద్రియాతుడు మీకు ఉంది అనుభవాన్ని భోగం. ఆ భోగాని కోసమే మనం డబ్బు సంపాదించాం. డబ్బు లేని వాడికి భోగం కనిపిస్తుంది. మనం జీవిస్తున్న జీవితం మనస్సుకి, రాత్రి మనకు వచ్చే స్వప్నాల మనస్సుకి, గాఢ నిద్ర కూడా మనస్సుకి. మీరు నిద్రలో విశ్రాంతి ఎవరు మీ మైండ్? ఆ గాఢ నిద్ర కూడా మీ మైండ్. అదే మూడవస్థలు ఎవరికి? స్వప్నావస్థ ఎవరికి? మైండ్కే. రాత్రి వచ్చి కళ్ళన్నీ మనస్సుకే. ఈ గాఢ నిద్ర ఎవరికి? మనస్సుకి. మన కళ్ళ తెలుస్తుంది ప్రపంచం ఎవరికి? మనస్సుకి. మనసు ఉంది కాబట్టి ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తాం. మనసు చెప్పినడికి ప్రపంచం కావాలి, బుర చెడిపోయినడికి ప్రపంచం ఎవరికైనా కావాలి. అంటే నీకు వేడిగాని వేడి అనిపించినప్పటికీ ఆత్మ కాదు. నీకు వేడిగా నువ్వు వేడి చూస్తున్నప్పటికీ నువ్వు ఆత్మ కాదు. కొన్ని కోపం వస్తుంది. ఎవరి కోపం వస్తుంది? నాకు వస్తుంది. అతని మనసుకు వస్తుందా లేదా అహంకారానికి వస్తుందా? జీవుడికి వస్తుందా? ఆత్మకు వస్తుంది. నేను ఆత్మను లేదా అహంకారం? అంటే నేను ఒక వ్యక్తిని అనుకుంటున్నాను కాబట్టి నాకు కోపం వస్తుంది. వ్యక్తి అంటే ఎవరికి? అహంకారం. అహంకారం పరిమితం చేస్తుంది. దేనికి పరిమితం చేస్తుంది? శరీరానికి పరిమితం. అంటే నేను ఒక వ్యక్తిని అనుకుంటున్నాను కాబట్టి నాకు ఇండివిజువల్ సెన్స్ వస్తుంది. ఇండివిజువల్ సెన్స్ ఎప్పుడైతే వచ్చిందో, నాకు వ్యక్తి భావన ఎప్పుడు వచ్చిందో, శరీర భావన ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు కోపం వస్తుంది. నా కోపం వస్తుంది అని నాకు కనిపిస్తుంది. కనిపించేది ఆత్మలో కోపమే కాదు. మీకే కోరిక వచ్చినా మీకు కనిపిస్తుంది లేదు. కానీ కోరిక ఎక్కడ వస్తుంది? మనసులో. అంతే కదా, మనసులో వస్తాయి కోరిక. మనసులో వచ్చినదో నాకు మనసులో ఈ కోరిక వస్తుంది, మీకు కోరిక కనిపిస్తారా లేదా? అంటే కోరికని మీరు చూస్తున్నారా లేదా? మీరు నాకు ఈ కోరిక వచ్చింది అని మీరు మనస్సుకు వేరుపడి మీరు చూస్తున్నారా లేదా? ఆ చూచేవాడేవో ఆ కోరిక మీరా? ఆ కోరికను చూచేవాళ్ళు మీరు. అది అబద్ధమైనది కదా నేను చెప్పింది. మీ మంచి కోరికలు రావచ్చు, చెడ్డ కోరికలు రావచ్చు. మీరు ఆ కోరికలు మీరు చూస్తున్నారా లేదా? ఆ చూచేవాడేవో. మనిషి పాపం చేయడానికి ఒకటే కారణం. ఈ జన్మలో కానీ, పూర్వజన్మలో కానీ, రాబోయే జన్మలో కానీ ఒకటే కారణం. మనిషి పాపం తప్పనిసరిగా చేస్తాడు. ఈ దేహమే ఆత్మ అనుకున్నంత కాలం మనిషి పాపం చేస్తుంది. అందుకే వేదంలో చెబుతాడు, నువ్వు పాపాన్ని దాటు, నువ్వు పాపాన్ని దాటు, నువ్వు పాపాన్ని దాటు, పాపాన్ని అతిక్రమించు, ఓవర్కమ్ సిన్, ఓవర్కమ్ సిన్, పాపాన్ని అతిక్రమించు, పాపాన్ని అతిక్రమించు అని వేదంలో చెబుతాడు. అయితే మనిషి పాపం చేస్తూనే ఉంటాడు. ఎంతకాలం పాపం చేస్తుంటాడు? తన అస్తిత్వాన్ని దేహానికి పరిమితం చేసినంత కాలం, ఈ దేహం మాత్రమే తాననుకున్నంత కాలం మనిషి పాపం చేయదమ్మా. నేను ఆత్మ అంటే ఎవరనుకుంటున్నాను? దేహాన్ని అనుకుంటున్నాను. అంటే నేను మరణించినప్పుడు నేను మరణిస్తున్నాను అనుకుంటున్నాను, నేను జన్మించినప్పుడు నేను జన్మించాను అనుకుంటున్నాను. అంటే నా ఆత్మని దేహానికి పరిమితం అనుకుంటున్నాను. ఈ దేహాన్ని నేను ఆత్మ అనుకుంటున్నాను. ఈ దేహాన్ని ఆత్మ అనుకునే బుద్ధి ఎంతకాలం అవుతుందో అంతకాలం వాడు పాపం చేస్తున్నాడు. అంతకాలం ద్వైత బుద్ధి ఉందో అంతకాలం వాడికి సందేహాలు వస్తుంది, అనుమానాలు వస్తుంది. ఎంతకాలం ద్వైత బుద్ధి ఉందో వాడు కోపం పుడుతుంది. కామం తనకంటే వేరుగా వస్తూ ఉన్నప్పుడు కదా కాంక్ష కలిగింది. తనకంటే వేరుగా వస్తూ లేనప్పుడు కాంక్ష కలిగింది. ఒకవేళ వేరుగా మీకు వస్తువు అనిపించేటప్పుడు తాత్కాలికంగా మీరు అనుకున్నప్పటికీ ఎప్పటికప్పుడు మీకు కోరిక కలుగుతుంది. మీకంటే వేరుగా వస్తువు కనిపిస్తుంది. ఎవడు ధీరుడు? ఎవడు ధీరుడండి? ఎవడైతే తన బుద్ధిని అంతర్ముఖం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో, అంతర్ముఖం చేయగలుగుతున్నాడో వాడే ధీరుడు. ధీరుడు అంటే మనుషులను చంపేవాడు ధీరుడు కాదు, జంతువులను చంపేవాడు ధీరుడు కాదు, చెట్లను కొట్టేవాడు ధీరుడు కాదు. ధీ అంటే బుద్ధి. ఎవడైతే తన బుద్ధిని అంతర్ముఖం చేయగలుగుతున్నాడో వాడే ధీరుడు. వాడే ధీరుడు, వాడే ధీరుడు. నీ అనుగ్రహం కావాలని భగవాన్ ఎవరన్నా అడిగితే, ఈ దేహమా? నీ దేహం ఎంత? ఈ దేహం ఎంతే? ఈ శవం మిమ్మల్ని అనుగ్రహించాడు. దీన్ని కాలిస్తే రెండు మనుషులు బూడిదవు. ఇదే మిమ్మల్ని అనుగ్రహించాడు. ఈ శవ దేహాలు వేరు కానీ, మనస్సులు వేరు కానీ, అహంకారాలు వేరు కానీ, ఆత్మ ఒకటి. మాకందరికీ మోక్షం కావాలి, మాకందరికీ మోక్షం కావాలి అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇది చాలా సంతోషం. కానీ నా లోపల ఉండి నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి కోరేవాడు ఎవడు? ఇది ఎప్పుడైనా ఈ ప్రశ్న మీరు ఉదయించిందా? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా? ప్రశాంతి, నిజమైన గురువు మిమ్మల్ని సత్యం వైపు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మీ గొప్పల కోసం, మీ మన్నల కోసం ఏ గురువుని ఆశ్రయిస్తుంటే ఆ గురువు మిమ్మల్ని ఉండదు తీసుకువెళ్తాడు. బుద్ధి వాడు గురువుగా అన్నాడు తెలిసినట్టు. ఈ దేహం నేను కాదని, ఈ మనస్సు నేను కాదని, మిమ్మల్ని ఆత్మ వైపు తీసుకెళ్లేవాడు గురువు. అయితే దేహభావాన్ని, ఈ మానసిక భావాన్ని, అహంకార భావాన్ని పెంచేవాడు గురువు. ఈ దేహభావం ఎలాగో మీకు ఉంది కదా, దీన్ని ఇంకా అభివృద్ది చేసేవాడు గురువ. దేహభావం నుంచి విడదీసి, అహంకారం నుంచి విడదీసి, మనస్సు నుంచి విడదీసి ఆత్మయోగ ప్రయాణం చేయించేవాడు గురువ. పెంచింది అనేది చీటిని కోసం కాదు. అంటే బోధ అనేది మోసం కోసం బోధ కాదు. మోసం చేయడానికి బోధ ఎందుకు? జ్ఞాని గొప్ప ఎందుకు? తనకంటే వేరేదో ఒక ఉంటే కదా. తనకంటే వీరిగా వచ్చేసినప్పుడు గొప్పతడు పని, గొప్పలు దాటుకుని వాడు జ్ఞానం, జ్ఞాని గొప్పతడు పని లేదు. గొప్ప ఎవరికి కావాలి? తనకంటే వీరిగా ఎవరైనా కనిపించినప్పుడు వాడు గొప్ప, తనకంటే వీరిగా వచ్చేసినప్పుడు గొప్పతడు పని ఉండదు. ఆత్మను తెలుసుకున్న వరకు ప్రతిదీ మనం కలతను చూస్తున్నాయన్ని కూడా చేసినవి, ఏనాడో చేసినవి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఏనాడో చేసింది కర్తృత్వంతో చేస్తాం, దాన్ని బట్టి బోసన పడుతుంది, బోసన ఉండదు లోకంలో కనిపిస్తుంది. చేసినవి కనిపిస్తాయి, చేయకపోతే ఏం కనపడదు. మనం చూసినవి చేసింది, మనకి ఎవరైనా బాగా చదువుకున్నారనుకోండి వాళ్ళు చాలా గొప్పగా కనిపిస్తారు మన కళ్ళు, ఇంచేది వాసన కారణం. వాడిని పెద్ద ధనవంతుడు కనిపించాడనుకోండి మనకు మనం చాలా గొప్పగా కనిపిస్తాడు. దాని కారణం వాడు గొప్పవాడు, గొప్పవాడు కాదు, మన వాసన బట్టి మన వాసన వాడు గొప్పవాడికి కనిపిస్తాడు. వాడు ఆత్మే మీరు విద్యకి సంబంధించిన వాసన ఏదైనా ఉందనుకోండి బాగా చదువుకున్నవాడు చాలా గొప్పవాడని, కానీ మీ కీర్తికి సంబంధించిన వాసన ఉందనుకోండి బాగా కీర్తిని కూడా అయింది ఎంత గొప్పవాడు అనిపిస్తుంది. వాడు చదువు లేకపోయినా సరే ధనం లేకపోయింది, నీ వాసనే కనిపిస్తాను నీ లోకం. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చాం. వాసన క్షమైన వాడికి దేవుడు తొడుపని లేదు, లోకం తొడుపని లేదు, నాయుడు తొడుపని లేదు, లోపల వాసన లేదు, బయట ఇది కనపడదు. అది మీరు పరిశీలన చేసి చూసుకో. అంటే భగవాన్ ఎక్కడికి వెళ్ళేవారు కానీ రామకృష్ణుడు ఎవరైనా శిష్యుడు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. చాలా పెద్దగా ఉంది, మంచి మంచి రంగులు వేశారు. రామకృష్ణుడు శిష్యుడు ఒకరు ఉంటాడు, ఎంత గొప్ప మేడది, ఎన్ని గొప్ప రంగులు వేశారు, ఎంత గొప్ప మేడ, ఎన్ని రంగులు వేశారు, ఎంత గొప్ప మేడైనా ఇటుకలతోటి సిమెంట్ తోటి కట్టింది వేశారు. అది రామకృష్ణుడు వచ్చింది ఎక్కడికి ఎలా పోషేస్తున్నాడు, మనకేమన్నా రూపదృష్టి వచ్చేస్తుంది మేడ, ఆ మేడలో ఇటుకున్నాయి సిమెంట్ ఉందో సొనం ఉందో మనకు అక్కర్లేదు, మహమ్మది రూపదృష్టి వచ్చేస్తున్నాయి వెంటనే ఇటువంటి గట్టి మీద ఉంటే మనకు ఉంటే బాగుంది. రూపదృష్టిని రూపం ఆకర్షిస్తుంది, రూపం దగ్గర సహజమైన లక్షణం ఏంటంటే మనసును ఆకర్షిస్తుంది. రూపం లేకుండా అహంకారం నిలబడదు, అహంకారం ఉండలేదు. అంటే ఒక రూపాన్ని పట్టుకుంటుంది, ఆ రూపాన్ని విడిచిపెట్టింది ఇంకో రూపాన్ని పట్టుకుంటుంది, ఆ రూపాన్ని విడిచిపెట్టాక ఇంకో రూపాన్ని పట్టుకుంటుంది. రూపాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా అహంకారానికి అస్తిత్వం లేనండి. దేహం నాది, ఈ దేహం నాదని అనుకుంటున్నాను అనుకోండి, ఈ దేహం పోయిందనుకోండి, ఈ దేహం కాలిపోయిన తర్వాత ఇంకో దేహం వస్తుంది, మరి ఆ దేహం నాది, ఆ పేరు నాది, ఆ దేహం నాది, ఆ పేరు నాది, ఈ దేహం కూడా కానీ ఈ పేరు కూడా కానీ నాకు అక్కడ ఉండదు. ఇంకేటప్పుడు ఈ దేహాన్ని వదిలేశాను నేను, ఈ పేరును వదిలేశాను, కొత్త దేహంతో కలిశాను, కొత్త పేరుతో కలిశాను, కాబట్టి ఈ దేహం ఏమైపోయినా ఈ పేరు ఏమైపోయినా నాకు అక్కర్లేదు. నా ఎక్కడైనా అత్యంతలో ఉంటున్నాను అనుకోండి, కొత్తవి చూసుకున్నది ఇది కాడిగా, కొత్తవి చూసుకోకుండా వాడు ఉండవయ్యో మాకు కొత్త దగ్గర దొరకలేదు. అది మన అహంకారం కూడా కొత్త దేహాలు అక్కడ చూసుకుని ఇది కాడిగా. ఇది దేహం లేకపోతే ఉండలేదు, రూపం లేకపోతే ఉండలేదు, నామం లేకపోతే ఉండలేదు, దానికి అన్నం రూపం, దానికి అన్నం ఉన్నాం. జన్మలు ఏదో రూపాన్ని పట్టుకునే వేలాడుతూ ఉంటుంది, ఏదో నామాన్ని పట్టుకునే వేలాడుతూ ఉంటుంది. ఆ రెండింటిని చేసి ప్రత్యేకంగా నువ్వు నిలబడి ఉంటే నిలబెట్టడానికి అవకాశం లేదు, దాని ఎలా దొరకదు. కొన్ని దానికి రూపం ఉందంటే దానికి రూపం లేదు, అది మనకు కనపడుతుంది. అహంకారానికి రూపం లేదు, కానీ బయట కనిపిస్తున్న రూపాలు దానికి కావాలి. నేను మీ దగ్గరికి వస్తున్నాను, నన్ను కొంతమంది విమర్శిస్తున్నారు అంటాడు నరేంద్రుడు సార్ రామకృష్ణుడి దగ్గర. నువ్వేమనుకుంటున్నావు? అవి ఏమును చూసి కుక్కలు మురుగుతున్నాయని అనుకుంటున్నాను అన్నాడు. రామకృష్ణుడితో చెబుతాడు, నేను మీ దగ్గరకు చూడటానికి వస్తున్నాను మేము, అంటే మేము కాలేజీలో చదువుకునే పిల్లలం, మేము కాలేజీలో చదువుకునే పిల్లలం, మేము మన దగ్గర చూడటానికి వస్తున్నాం. నీ కొంతమంది లౌకికులు కలకత్తా సిటీలో ఉన్న కొంతమంది లౌకికులు మమ్మల్ని విమర్శిస్తున్నారు రోడ్లు మీరు నడిచి మీ దగ్గరకు వస్తుంటే, మరి నిన్ను చూసి నవ్వేవాళ్ళు, నిన్ను చూసి ఎలా కొలం చేసేవాళ్ళు, వాళ్ళని చూసి అనుకుంటున్నావు అంటాడు రామకృష్ణుడు. వాళ్ళందరినీ చూసి ఏనుగును చూసి కుక్కలు మురుగుతున్నట్టే అనుకుంటున్నాను అంటాడు నరేంద్రుడు. అప్పుడు రామకృష్ణుడు అంటాడు, అంత దూరం వెళ్ళిపోకు, అంత దూరం వెళ్ళిపోకు, వాళ్ళని కుక్కలని అనుకో. నరేంద్రుడికి అహంకారం పడుతున్నాను, వాళ్ళందరినీ కుక్కలు అనుకుని ఎవరికి అహంకారం పడుతుంది? నిజమో వివేకానందకు అహంకారం పడుతున్నామని కన్నారు మరి. అంత దూరం వెళ్ళకు, అంత దూరం వెళ్ళకు, అంత దూరం వెళ్ళకు, వాళ్ళందరినీ కుక్కలని అనుకో. ఇప్పుడు విజృంభిస్తున్నటువంటి మనసును ఆపు చేయడం కోసం బ్రేక్ వేశాడు రామకృష్ణుడు. నిజంగానే గురువు చేసేవాడు. వాళ్ళు అనుకుంటే అనుకున్నారు అంటే నీచి భావంతో మనం చూడదు. కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియని మనిషి మనసు నక్కలో కుక్కలో కూడా తిరుమల వాల్మీకి రామాయణంలో చెప్తున్నాడు. నేను చెప్తున్నాను, మాంసాన్ని ఇష్టంగా తినే జంతువులు కూడా, మాంసాన్ని ఇష్టంగా తినే జంతువులు కూడా కృతజ్ఞత అనేది ఎలా ఉంటుందో తెలియని మనిషి మనసు మటుకి ఆ జంతువులు కూడా తినవు. ఆనాడు శ్రీకృష్ణుడు గోపికులను ఉద్ధరించేందుకు గొల్లవాడై పుట్టి ఆవులను కాచినట్టే ఈనాడు సర్వేశ్వరుడు తిరిగి అవతారం ఎత్తి మా బోధి సాధారణను ఉద్ధరించడానికి వంటల వాడై మాకు బోధించి జ్ఞానం ఇచ్చి తన చేతులతోనే ఉండి భక్తులు బోధించి అనుగ్రహించాడు. ఆనాడు శ్రీకృష్ణుడు గోపికులను ఉద్ధరించేందుకు గొల్లవాడై పుట్టాడు. ఇవ్వ వంట చేయటం అంటే నామోషి అనుకుంటారు చాలా మంది. వంట కూడా పెద్ద కళాది. దిశ కోసం రాశాడు భగవాన్ అక్షరం, భోజనం కోసం రాశాడు, సాపాటి కోసం రాశాడు,
నిత్య ఆనందమయ మనోర్థం వారు నాచారు. దోషరహితమని నాకు వైద్యమే. నిత్య ఆనందమయ మనోర్థం వారు నాచారు. దోషరహితమని నీకు దోషాలు నాతో ఐక్యమే. నాలో దోషాలు ఉంటే ఐక్యం కాదు. దోషరహితమని నీకు ఏమి దోషాలు లేవు. స్ఫటికలాంటివి అరుణాచలేశ్వర నీకు దోషాలు లేవు. నువ్వు స్ఫటికలాంటివి నీకు దోషాలు లేవు. నాతో ఐక్యమే.
మరి దోషాలు లేని స్థితికి ఏనాటికి మనం రావటం? రైట్ ఫుడ్ ఉండాలి, రైట్ కంపెనీ ఉండాలి, రైట్ యాక్షన్. దోషాలు లేని స్థితికి మన మనసు ఎప్పుడు ఎదగటం, ఎప్పుడు జరుగుతుంది?
మనం చేసే స్నేహాలు జాగ్రత్తగా ఉండాలి, మనం తినే అన్నం జాగ్రత్తగా ఉండాలి, మనం చేసే పనులు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దోషాలు లేని స్థితికి మనం ఎదగటం. ఎదగటం శరీరం ఎదగటం కాదు, మనస్సులో వికసించాలి, మానసిక వికాసం రావాలి.
ఎలాగ వస్తుంది మానసిక వికాసం? మామూలుగా వస్తుంది, వస్తుంది, వస్తుంది రాదు.
మనం చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనం తినే అన్నం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనం చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు పడితే అప్పుడు మన దోషాలు మన హృదయం నుంచి రాలిపోతాయి, కాలిపోతాయి, మారిపోతాయి. దోషరహిత నీవు. నీకు దోషాలు లేవు, నీకు దోషాలు లేవు. నువ్వు ఎక్కడున్నావు? దోషాలు లేని స్థితిలో, లోపాలు లేని స్థితిలో, పాపాలు లేని స్థితిలో నువ్వు వర్ణాచరిస్తుంటా. నీ దోషరహితుడు, లోపరహితుడు, పాపరహితుడు. మనకు గురువు రమణ భగవాన్ అయితే రమణ భగవాన్ గురువు ఉన్నాడు, ఆయన అరుణాచరిస్తాడు. మన భగవానికి గురువు లేడు. మామూలుగా గౌతమ బుద్ధుడికి కూడా గురువు లేదు. గౌతమ బుద్ధుడు కూడా అక్కడ గురువు దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు. అలాగే రమణ భగవాన్ కూడా గురువు దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు. గౌతమ బుద్ధుడికి కూడా గురువు లేదు. అయితే రమణ భగవాన్ గురువు ఉన్నాడు. మామూలుగా భాషింది ఎలాగైతేనే అరుణాచరేశ్వరుడే ఆయన గురువు తిన్న భావన చూసి. దోషరహిత నీవు. ఎక్కడ లోపాలు లేవు, ఎక్కడ పాపాలు లేవు, ఎక్కడ దోషాలు లేవు, ఎక్కడ బలహీనతలు లేవు, అక్కడ అక్కడ ఉన్న అరుణాచరేశ్వరుడు. అక్కడికి తీసుకుపోవాలి. అంతకన్నా ఒక జ్ఞాని పక్కన మనం కూర్చోవచ్చు. భౌతికంగా వాడికి మనకి ఎంతో దగ్గరగా ఉంటాడు, కానీ వాడెక్కడున్నాడు? మన గణపతి ముని గారు భగవాన్ దగ్గరికి వచ్చే వరకు ఈ దూడ కాల్చుకునే కుర్రవాళ్ళందరూ కూడా ఆయన కూడా మనలో ఒకడేనా అనుకున్నాడు. పైగా ఆయన గోడికి కలిగిస్తే ఈయన కూడా గోడికి ఆడి కూడా వాడుతూ వాడు ఎప్పుడైతే అవుతాడు అరుణాచరిస్తాడు. ఆయనకి ఎటువంటి దోషాలు లేని స్థితిలో ఉన్నాడో, నా అంతఃకరణం కూడా అటువంటి దోషాలు లేని స్థితిలో, లోపాలు లేని స్థితిలో, బలహీనతలు లేని స్థితిలో నా మనసు ఆ స్థాయికి తీసుకొస్తే అప్పుడు ఐక్యం అవుతాడు. అప్పుడు ఏ స్థితి వస్తుంది? నిత్య ఆనందమైన స్థితి కొనసాగుతుంది. అప్పుడు ఆ దృష్టిలో నువ్వు తీసుకుంటాను. నేను సాధన చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను, నేను 4 గంటలు సాధన చేస్తున్నాను, 6 గంటలు సాధన చేస్తున్నాను, ఇలా అనుకుంటాను. ఇంకా మనం ఎక్కడ కట్టుకుంటున్నాం? కానీ సాధన చేసేవాడు ఎవడు? కనీసం ఆ ప్రశ్న ఎప్పుడు నేను కలుగుతాను? ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేయమని భగవాన్ కూడా చెప్పారు, భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్పాడు. కానీ ధ్యానం చేసేవాడు లోపల మనలో, లోపల ధ్యానం చేసేవాడు ఎవరు? ఎప్పుడు మీకు అనుమానం కలిగింది ఎవరికైనా? సదా మహర్షిగారా, మీరు ఎన్ని గంటలు ధ్యానం చేశారు, ఎన్ని రోజులు ధ్యానం చేశారని సమస్య కాదు. ఆ ధ్యానం చేసేవాడు ఎవరో మీరు తెలియకపోతారు. ఆనాటి వరకు ధ్యానం కలగనే కలగదు. ధర్మం శాశ్వతం. ఆచారాలు వరకు టైంను బట్టి, కాలాన్ని బట్టి వస్తుంది. ఆచారాలు నిలబడేవి కాదు, ఇంకా కాలాన్ని బట్టి, ఆ కాల ప్రవాహాన్ని బట్టి వచ్చే ఆచారం ధర్మం అనేది శాశ్వతం. ఆ కాలమైన పరిస్థితిని బట్టి ఆచారాలు మారుతాయి. ఆచారాలు శాశ్వతం కాదు. ఇంతకని మీరు అంత కష్టాలు పడతారు, సాధన పేరు మీరు మీరు ఎందుకు కష్టపడతారు, ఎందుకు దుఃఖపడతారు? మీరు హృదయపూర్వకంగా చెప్పండి. మీ హృదయంలో పీచుందా ఈశ్వరుడు? ఎందుకు కష్టపడతారు? మీరు జపాలు అంటున్నారు, పూజలు అంటున్నారు, ధ్యానాలు అంటున్నారు, యాత్రలు అన్నారు, కష్టపడుతున్నారు రైతు. కానీ హృదయంలో ఎప్పుడైనా మీరు ప్రీతి పుట్టిందా ఈశ్వరుడు? ఈశ్వరుడు పట్ల ప్రీతి లేకుండా ఈశ్వరుడు దర్శనమిస్తాడా?
ఒక ప్రీతి చాలు ఈశ్వరుడి మీద.
ఎక్కడైనా మన హృదయంలో ప్రీతి ఉందా? ఆ ప్రీతి లేకుండా ఎన్ని ధ్యానాలు చేస్తాం, ఎన్ని పూజలు చేస్తాం, ఎన్ని జపాలు చేస్తాం, ఎన్ని యాత్రలు తిరుగుతాం? ప్రీతి ఉందా? అంత ప్రీతి అక్కర్లేదు. కనీసం నీ బిడ్డలను ఎలా ప్రేమిస్తున్నావో అంతవరకు ఎన్ని చెప్పినా ఈశ్వరుడిని ప్రేమించేవంటాడు రామకృష్ణ. నీ బిడ్డల క్షేమం పట్ల నీకు ఎంత దృష్టి వెళ్తాడు? నీ బిడ్డల మీదకి నీ మనస్సు ఎలా వెళతాడు? నీ బిడ్డల పట్ల నీకెంతో కూతుగలం ఉండు. కనీసం ఆ మాత్రం కూతుగలైనా, ఆ మాత్రం ప్రేమ అయినా, ఆ మాత్రం ఆసక్తి అయినా, ఇక నీ ఈశ్వరుల పట్ల నీ మనస్సు ఉందా? నీ బిడ్డలు ఏదైనా విస్మరిస్తున్నావు, కనీసం ఆ మాత్రమే ఎప్పుడైనా ఈశ్వరుని స్మరించావా? దానికి కాలం కలిసి రావాలి. కాలం కలిసి రాకపోతే మన ఇంటి పక్కనున్నా ఏమిటి, మన ఊరు పక్కనున్నా ఏమిటి? దేవుని ఆరాధిస్తారు దండాల సైడు. మన ఆంధ్ర సైడ్ ఎక్కువ రాముడు కృష్ణుడు, మన ఆంధ్ర సైడు. తమిళనాడు సైడ్ ఎక్కువ మురుగా మురుగా, అంటే మురుగుడు, ఆ మురుగుడు అన్నగారి విఘ్నేశ్వరుడు. మైసూరు సైడ్ ఎక్కువ శివుడు, కర్ణాటక సైడ్ ఎక్కువ శివుడు, గుజరాత్ సైడ్ మన ఎక్కువ కృష్ణుడు. అలా ఒక ప్రాంతంలో ఒక ఇష్టదేవతను ఎక్కువ ఆరాధిస్తారు. తమిళనాడు అంటే ఎక్కువ గుడిగా పిల్లారి గురిస్తాడు. ఒకసారి మధుర మీనాక్షాలయంలో పిల్లారి గుడి ముందు ఒక ముసలి బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చాడు. నాకు గుండి పెట్టవా అని అడిగాడు. ఎవరో ముసలివాడు అడిగాడు, ఏమని ఈ ముసలమ్మని నాకు గుండి పెట్టవా అని ముసలివాడు వచ్చిందని అడిగాడు. అడగటం ఏదంతగా ఉంది, అమ్మని పెట్టమని అడుగుతారు కానీ గుండి పెట్టమంటారా ఎవరైనా? అదేంటండి, ముసలివాడు వచ్చి అనుకుని అన్నకు ఆకలేస్తాను అన్నం పెట్టమని అడగలు అసలు ముసలివాడు. అన్నం పెట్టమని అడగట్టు వాడు నాకు ఉండి పెడతావా? మనం ఈశ్వరుని ఎక్కడ ప్రేమించగలమండి? కానీ మనం ఎంచుకోవాలి కానీ మన పుట్టుదంతుడు ఎక్కడ పనిపడుతుంది? కోతులు సముద్రాన్ని ఉరుగుతాయి, ఆంజనేయ సముద్రాన్ని ఉరిగాయని అన్ని కోతులు సముద్రాన్ని ఉరుగుతాయి. ఎంతో మంది చెప్పారు నువ్వు రమణస్వామి దగ్గర దర్శనం చేయమని, ఇప్పుడు హృదయంలో నుంచి ఆర్తి కలగలేదు, వీడికి కదిలికి కలలేదు, ఇది చదివికేం కదలు, భగవానే పిల్లలు కూడా నువ్వు ముసలి బ్రహ్మడి కింద వచ్చాడన్నమాట. నాకు వండి పెట్టావా అని అడిగారు. ఉండి పెట్టాలా? ఏంటిదంత అహంకారం అడుగుతున్నాడు, ఉండి పెట్టమంటాడేంటి? ఇప్పుడు అన్నం పెట్టమని అడగచ్చు, నువ్వు ఉండి పెట్టమంటున్నాడే ఇతను ఉండి ఇతనికి నేను ఉండి పెట్టాలా? అయినా నేను సరే రండి ఇంటికి అన్నాను, ఆయన కదలలేదు. ఇక్కడ ఏముంది వంటకని చెప్పి నేను పిల్లగారికి నమస్కారం చేసుకుని ఆయన కోసం తిరిగి చూశాడు. ఇప్పుడు కానీ లేదు అక్కడ చాలా ఆశ్చర్యపడ్డాను. తర్వాత తెలుసుకున్నాను నేను ఆనాడు నిన్ను అడిగింది నా గురువు భగవానేనా. ఎక్కడైనా పంచిపోతారా కదండి, అమెరికా వెళ్ళినా ఈ గాలి మీరే, రష్యా వెళ్ళినా ఈ గాలి మీరే, అక్కడ ఏదో ఉందనుకుంటారు. ఈ గాలి, ఈ నీరు, ఈ ఉప్పు, ఈ ఆకాశం ఏముందండి? ప్రపంచంలో ఎక్కడికైనా పంచిపోతారు. ఎవరి శరీరం తయారైనా పంచిపోతారు. ఎవరి శరీరం తయారైనా, స్త్రీ శరీరమైనా, పురుష శరీరమైనా, జంతువు శరీరమైనా, జంతువు శరీరమైనా, మానవ శరీరమైనా, ఎవరి శరీరం తయారైనా పంచిపోతారు. చోటు లోకంలో ఏం ఉండకి ఎక్కడికి వెళ్ళిన తిరిగి చూసినా పంచిపోతారు. ఎక్కడో ఏదో ఉందనుకుంటాం అది కూడా అనుకున్నాము. భగవాన్ కూడా పరమేశ్వరం ఉన్నట్టు రామకృష్ణుడు జ్ఞానం ఉంటాడు. రామకృష్ణుడు కూడా ఇద్దరు స్నానం చేసి వచ్చేస్తున్నారు, గంగానదిలో స్నానం చేసి, గ్యాంజీస్లో స్నానం చేసి వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే ఒకసారి ఆ మేనలో ఆ గవర్నర్ గారి మేనలు ఎలా చూసాడు ఆయన మేనలు. రోజు వస్తున్నాడు అంత పరిచయం పెట్టి మావయ్య మావయ్యని ఇరికేది, మావయ్య మావయ్యని చూస్తున్నాడు అంటే నాకు తిరిగి చూశాడు. మేనలు చెప్పి తీసుకుని ఇరికేసాడు. చూడు చూడు, నువ్వు చూడకుండా వెళ్ళిపోతున్నాడు, ఎంత పెద్ద మేడ చూడు గవర్నర్ గారి మేడ, నువ్వు చూస్తారా ఇటుకి మీద ఇటుకి పెద్ద మేడే, ఇటుకి మీద ఇటుకి, నాకు నాలుగు వరుస పేరిస్తే ఇంకో అంతస్తు వస్తుంది, నువ్వు చూస్తావు ఇటుకి మీద ఇటుకి. అది అనాలిసిస్ చూడండి మీరు, ఎంత పెద్ద మేడో చూడు మావయ్య అంటాడు వాడు మేనని. నువ్వు చూస్తావు ఇటుకి మీద ఇటుకి. ఒక్క దృష్టి పోవడం చాలా కష్టం. నరేంద్రుడు కూడా చివరి రోజుల్లో రామకృష్ణుడు క్యాన్సర్ తోటి పీడింపబడే రోజుల్లో కూడా, క్యాన్సర్ చేత పీడింపబడే రోజుల్లో కూడా, చివరి రోజుల్లో దానికి డౌట్ వస్తుంది. జ్యువాలిటీ నుంచి డౌట్, ద్వైత యుద్ధం ఎవడైతే అతిక్రమించడో వాడికి అంతకాలం డౌట్ వస్తాం. జ్యువాలిటీ నుంచి డౌట్ తప్పనిసరిగా వచ్చేస్తాం. ద్వైత దృష్టి ఎంతకాలం అయితే మనిషి ఉన్నా, మనిషి ఎంత గొప్పవాడు అనేసి వాడు తప్పనిసరిగా సందేహం వస్తాం. ద్వైత దృష్టిని దాటితేనే కానీ సందేహాలు ఆడం. రామకృష్ణుడు అద్వైత స్థితిలో ఉండగా కూడా క్యాన్సర్ వ్యాధితో పీడించబడుతున్నట్టు ఈశ్వరుడే భగవంతుడి యొక్క అవతారమే, భగవంతుడితో సమానమైన వాడి. తన గురువు లేదు, తనకే అనుమానం వస్తాను. నరేంద్రుడు కూడా భగవంతుడుగా, నేను దేవునితో సమానమైన వాడు, అని ఏదో కొన్ని కొత్త కొత్త సందేహాలు అతను ప్రయోగించుకుంటాడు. నువ్వు చదువుతుంది కదా, ఇంకోడు నిజంగా ఇస్తాడు కదా, ఇతను నిజంగా జ్ఞాని, ఇతను ప్రకృతిని దాటిన వాడే, ప్రకృతిని దాటకుండా ఎవడు ఈశ్వరుడు కాదు, ప్రకృతిని దాటకుండా ఎవడు జ్ఞాని కాదు, ప్రకృతిని దాటని వాడు ఈశ్వరు తన స్వరూపాన్ని కూడా. ఎవడైతే రాముడు వాడే కృష్ణుడు, ఎవడైతే రామకృష్ణుడు వాడి రామకృష్ణుడు. ఇక అతను సందేహం పీడించేస్తాడు, లోపల పైకి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నాడు. మనం ఇంకే టైం అది. నరేన్ ఎవడైతే రాముడు వాడే కృష్ణుడు, ఎవడైతే రాముడు వాడే కృష్ణుడు. ఆ రాముడే ఆ కృష్ణుడే ఈ రామకృష్ణుడు, ఆ రాముడే ఆ కృష్ణుడే ఈ రామకృష్ణుడు. ఆ రాముడు ఎవడు, ఆ కృష్ణుడు ఎవడు, వాడే రామకృష్ణుడు. ఈశ్వరుడు వదలచాలని మన భారాలు, మన శక్తి సరిపోతున్న మన భారాలు మనం వదిలించుకోవాలి. మనలో మన భగవంతుడు నిజంగా అర్పణ చేసుకుంటే మనకు దుఃఖం ఉంచుకొస్తుంది. అందులో ఎవరికైనా ఇక్కడ దుఃఖం వస్తామంటే భగవంతుడు నిజంగా మనం అర్పించుకుంటే ఇక్కడ దుఃఖపడేవాడు ఎవరు ఉన్నాడు? అంటే ఇక్కడ దుఃఖపడేవాడు ఎవరైనా ఉంటే వాడిని అర్పించడం లేదనమాట మనం, అది అర్పణ లాగుతున్నాం. భగవంతుని కనుక నన్ను నేను అర్పించుకుంటే ఇక్కడ దుఃఖపట్టడానికి ఎవడున్నాడు కదా? నువ్వు కొండ గుర్తుకు చెబుతున్నాను, నీకు ఎన్ని కష్టాలు వచ్చింది, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని భారాలు వచ్చినాయి. అంటే పెద్ద కష్టం వచ్చినా చిన్న కష్టంగా కనిపిస్తుంటుంది, ఎంత భారం పడినా చిన్న భారంగా కనిపిస్తుంది, పెద్ద బరువు కూడా చిన్న బరువుగా కనిపిస్తుంది, పెద్ద నష్టం కూడా చిన్న నష్టంగా కనిపిస్తుంది. అప్పుడు మీకు జ్ఞానం కలుగుతున్నట్టు, ఒక జ్ఞానానికి ఆ శక్తి ఉంది. పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న సమస్యలుగా కనిపిస్తుంటే, పెద్ద పెద్ద కష్టాలు కూడా చిన్న కష్టంగా కనిపిస్తుంటే, వాడి జ్ఞానంలో కూరుకుపోతున్నట్టు జ్ఞానం వైపు వాడు ప్రయాణం చేస్తున్నాడు. జ్ఞానం వైపు బాటసారి
కొన్ని వస్తువులు నీటిలో ఎలా తేలిపోతాయో అలాగే జ్ఞానికి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు అది తేలిపోతుంది.
కానీ ముంచు జ్ఞానం ముంచే శక్తి అక్కడ ఉండదు. భక్తులు కాని వాళ్ళు ఎవరు, అందరూ భక్తులే. కానీ ఒక జ్ఞానికి నా స్వరూపాన్ని ఇస్తా నడపడమే. ఆయన స్వరూపం ఏమిటి?
వ్రతాలు చేసుకుంటున్నాం, సత్యానవ్రతాలు చేసుకుంటున్నాం, అనేక వ్రతాలు చేసుకుంటున్నాం మోక్షం సంపాదించడం కోసం అంటారు కొంతమంది. రైట్,
మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?
మీరు వ్రతాలు చేస్తే రైతే మోక్షం సంపాదించడం కోసం మీరు వ్రతాలు చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, జపాలు చేస్తున్నారు, ధ్యానాలు చేస్తున్నారు. రైతే కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?
అంటే మీరు ఖర్చు పెట్టిన 4 రూపాయలకి 4 రూపాయలకి మోక్షం వచ్చేస్తున్నారన్నమాట. రామకృష్ణుడు అంటాడో చోట మీకు దేవుడు కనిపిస్తే నాకు చెరువు తగ్గించాలండి, కావాలి తగ్గించాలండి అని అడుగుతావా? నాకు జ్ఞానాన్ని అడుగుతావా? పూజల ఫలితంగా మీ మేముడి ఫలితంగా మీరు దేవుడు కనిపిస్తా అనుకోండి, ఇవాళే కనిపిస్తారనుకోండి, మరి మీరు ఏమడుగుతారు?
ఇది ఒక్క ప్రశ్న, మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఏ పని చేసినా మీరు మోక్షం కోసమే చేస్తున్నారు సంతోషం. ఏ పని చేసినా మోక్షం కోసం చేస్తున్నారు. ఒక మంచి మాట చెప్తాను, మీరు ఒక మంచి మాట విన్నాను. పరులకు ఏ పని చేసినా, పరోపకారం చేసిన, పోషల్ సర్వీస్ చేసిన, ఏది చేసినా మీ మోక్షం కోసం మీరు చేస్తున్నారు. చాలా సంతోషం. నేను కాదం తోడు కాదం, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సుందరి పీఠంలో ఒక అతను పొరపాటున ఏం చేసేటువంటి వంటలో ఉప్పు ఎక్కువ వేసేస్తున్నాడు. ఒకరోజు కాదు 2 రోజులు మామూలుగా అతనికి అలవాటు పొంది ఉప్పు ఎక్కువ పడిపోయాడు. మామూలు లౌకికులు అయితే ఒకరోజు సహించరు, భక్తులు కాబట్టి 4 రోజులు సహించారు. అప్పుడు సుందరి స్వామిలో లెక్కి వెళ్ళి చెప్పారు, దానికి నువ్వు ఉప్పు ఎక్కువ అవుతాను ప్రతిరోజు కోరదు. అది సుందరి స్వామిలో తెలియదు కదా అని ఆయన ఏం చెప్పారంటే, వాడు 5 రోజు తింటున్నాడు, ఇప్పుడు నేను కేకెట్ చెబుతున్నాను అసలు చోటి ఉప్పు ఎక్కువ వేస్తున్నావు కూరలని, నేను చెబితే 4 రోజులు మళ్ళీ జాగ్రత్త పడతాడు, 5 రోజులు మామూలుగా మళ్ళీ ఉప్పు ఎక్కువ వేస్తాడు వాడు. నీకు వండి పెట్టిందే వాడు కూడా తింటున్నాడు, వాడు ప్రత్యేకంగా కూర వండుకోవట్లేదు. 5 ఉప్పు ఎక్కువ అవుతున్న సంగతి వాడు తినేటప్పుడు వాడికి తెలియదు. అయ్యో 4 రోజులు నుంచి ఉప్పు ఎక్కువ అవుతాను, ఇంకా 2 రోజులు ఆడని ఆడికే తెలుస్తుంది, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఉప్పు ఎక్కువ ఆడికి తెలిస్తే వాడు కోపం రాదు. అయ్యో మనకి 5 రోజుల నుంచి ఇంతమంది బాధ పెట్టాం వాడు పశ్చాత్తాపం, ఈ తప్పు ఎప్పుడు చేయదు. అలా కానీ ప్రాణ వారు చెప్పారు నేను ఇప్పుడు మీ కౌరం నుంచి మీ అందరూ చూడండి, ఆ కౌరం నుంచి ఆ కుక్కును ప్యాకేజ్ ఉండి అది సవరణ చేసుకోవడానికి సరిగ్గా కోపం వస్తుంటాయి. వీళ్ళందరూ నా మీద నేరాలు చెప్పారా, పైగా తినేసి ఇటువంటి గొడవల్లో చూసినారనుకుంటాడు. అది ఏ మనిషికి తనకి కనుక అయ్యో 4 రోజులు మనం ఇంతమంది భక్తులను బాధ పెడతాం, తన హృదయంలో తనకు పశ్చాత్తాపం కలిగితే మళ్ళీ పొరపాటు తన జీవితంలో చేయదు అని చెప్పి ఇంకా 2 రోజులు ఓపిక పట్టండి, మళ్ళీ ఎన్నడో తన జీవితంలో ఉప్పు ఎక్కువ. అలా కానీ మీరు తొందర పడతారా? నేను పిలిచి చెబుతాను, అది తన పొరపాటు సౌరించుకోవడం సరిగ్గా మీ అందరి మీద కోపం వస్తుంది, మనం ఇంకే వినిపిస్తాడు అనిపించి. ప్రతి మనిషికి కూడా తన అనుభవం తనకు రావాలి. అసలు వాడు అనుభవాన్ని తను సొంతం చేసుకోవడానికి ఎవరో మహామేధావులు ఉన్నారు. అది నేను స్వామిని దాటిని ఢిల్లీలో డాక్టర్ గారు దగ్గర తీసుకెళ్లారు. మీ శిష్యుడు రోగం లేదు కదా, మీ శిష్యుడు తెచ్చి పెడుతున్నారు, మీకు రోగం అంటే డాక్టర్ మీకు శిష్యులు ఎక్కువైపోయారు, శిష్యులు ఎక్కువైపోయి మీ నెల రోజు నా దగ్గర తీసుకొస్తే మీకు రోగం లేదు, శుభ్రంగా తినడం లేదని సలహా చేశారు. అని కొంచెం గురువుగారు తిన్నారనుకోండి, శిష్యులు అందరూ మోసిపోతున్నారు. మీకు రోగం లేదు, నా మాట నమ్ము, మీకు రోగం లేదు, మీ శిష్యులు తెచ్చి పెడుతున్నారు, వాళ్ళు తీసుకొస్తే నువ్వు వచ్చారు. మీ శరీరంలో రోగం లేదు, ఈ శిష్యులు తెచ్చిపెట్టి రోగం లేదు, నువ్వు శుభ్రంగా హాయిగా తిని హాయిగా తిప్పుని చెప్పాడు సంహారకుడు ఆ డాక్టర్. అమెరికాలో ఒకటి చాలా గొప్పగా అబద్దాలు చెబుతాడు, అది అబద్దాలు పండితే అని పేరు అడిగి అని అబద్దం చెప్పడంలో చదువుకోడు అనమాట. ఒక స్నేహితుడు అడుగుతాడు ఈ మధ్య, నువ్వు అనేక అబద్దాలు చెప్పు. నేను నీకు స్నేహితుడిని, బాగా అందమైన అబద్దం ఎవరు చెప్తున్నట్టు ఉన్నాయి. ఉపన్యాసాలు అనేక అబద్దాలు చెబుతున్నావు, నేను నీకు స్నేహితుడిని కాబట్టి అందమైన అబద్దం గొప్ప అబద్దం, బాగా అందమైన అబద్దం ఎవరు చెప్పు. ఈ అబద్దం నువ్వు నాకు చాలా కాదు జ్ఞాపకం ఉంది అంటే అబద్దాలు చెప్తున్నట్టు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వచ్చున్నట్టు అంటే ఒక గంట అంటే అతను బాగా ప్రాక్టీస్ కదా, అది వెంటనే చెప్పాడు. ఈ మధ్యన మా దగ్గరలో ఉన్న చెట్లకి అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన ఉపన్యాసాన్ని తీసుకొచ్చి మా దగ్గరలో ఉన్న చెట్టుకి వేస్తున్నా, ఎన్నుగా పనిచేసి గొప్ప కాయలు కాస్తానండి అన్నాడు. యూరియా వేయటం లేదు, మా చెట్టుకి అమోనియా వేయటం లేదు, అమెరికా ప్రెసిడెంట్ చెట్టు తెచ్చి ఉపన్యాసాలని తెచ్చి నా చెట్టు మరొల్లేస్తున్నాను, అది గొప్ప కాయలు కాస్తానండి. ఎంత బ్యూటిఫుల్ అయ్యేటువంటి మా చెట్టుకి నేను యూరియా ఇటు లేదు, అమోనియా ఇటు లేదు, పెంట ఇటు లేదు, అమెరికా అధ్యక్షుడు చెప్పిన ఉపన్యాసాలన్నీ తీసుకొని నా చెట్టు మొదలుపు వస్తున్నాను, గొప్ప గొప్ప కాయలు కాస్తానండి.